ఓం శ్రీ గురుభ్యో నమః.
సమస్త సన్మంగళాని భవంతి. చూడనైనా, ఈ సీతారాముల యొక్క కళ్యాణ గాథను మనకు అనుగ్రహించిన మహర్షి వాల్మీకి మహర్షి, ఆయనకు ఒక్క మారు నమస్కారం
చేయి. మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకే మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం.
అటువంటి పవిత్రమైన గాథను మహర్షి వాల్మీకి ఆరంభిస్తూ, మహాజనులారా, ఈ మానవ జాతికి మూల పురుషుడైన వాడు మనువు. ఆ మనువు నుంచి సాగి వచ్చిన ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు అయోధ్యానగరం రాజధానిగా కోసల దేశాన్ని పాలిస్తున్నాడు. అంతకుముందు ఎందరెందరో మహనీయులు ఆ రాజ్యాన్ని పాలించి ధర్మపథం తప్పకుండా ప్రజలందరినీ కన్న బిడ్డల వలె చూస్తూ వర్ణ ఆశ్రమ ఆచార ధర్మాలన్నిటినీ తాము ముందుగా ఆచరించి లోకానికి చూపుతూ లోక కళ్యాణకాంక్షకే జీవితాన్ని అంకితం చేసి స్వర్గస్థులయ్యారు. అనంతరం దశరథుడు మహారాజయ్యాడు. వారి పురోహితుల వారు శ్రీ వశిష్ఠులు, ఇంకా వామదేవ, కాశ్యప, సుయజ్ఞ, గౌతమ, జాబాలి వీరందరూ ఆ వంశశ్రేయస్సు కోసం నిఖిలములైనటువంటి వేదకర్మలు సాగిస్తూ ఉండే ఋత్విజులు. ఇక ఈ మహారాజుకి దృష్టి, విజయ, జయంత, సురాష్ట్ర, రాష్ట్రవర్ధన, అనోప, ధర్మపాల, సుమంత్రులు అనేవారు ఆయన మంత్రివర్గ సభ్యులు. దశరథ మహారాజు యొక్క ఏలుబడిలో ఎక్కడా అన్యాయం జరిగేది కాదు, అత్యాచారాలు లేవు, అక్రమాలకు అవకాశం లేదు. నాస్తికుడికి కోసల రాజధానిలో ప్రవేశార్హత ఉండేది కాదు. ఎక్కడ విన్నా వేదఘోష, మంగళవాద్యాలు. అలా ఆ మహారాజు పరిపాలన దిశాంతాలకు కీర్తి పతాకాలను ఎగురవేసింది. ఇన్ని సంపదలున్నా అంత కీర్తి లభించిన ఆ మహారాజుకి సంతానం లేని బాధ హృదయశల్యంగా వేధిస్తూనే ఉంది. ఆ బాధను నివారించడానికి మంత్రి పురోహితులతో సంప్రదించి అశ్వమేధ యాగానికి సంకల్పించాడు. వశిష్ఠుల వారే స్వయంగా యాగశాల నిర్మాణానికి సరయూ నది ఉత్తర తీరాన స్థలాన్ని నిర్దేశించారు. ప్రయత్నాలన్నీ సాగుతున్నాయి. అశ్వాన్ని విడిచిపెట్టారు. క్రతువు నిర్విఘ్నంగా సాగడానికి, ఏ విధమైనటువంటి అవరోధాలు కలగకుండా ఉండడానికి వేద వేదాంగవేత్తలందరూ అప్రమత్తులై వేదగానం సాగిస్తున్నారు. ఇన్ని జరిగిన తరువాయి అంతఃపురానికి వెళ్లి భార్యాత్రయాన్ని, ఈ మహారాజు యొక్క భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి వారి ముగ్గురిని క్రతుదీక్ష వహించమని చెప్పారు. ఆ రోజులలో ఒకనాడు ఆయన ఆప్త సచివుడైన సుమంత్రుడు మహారాజు దగ్గరికి వెళ్లి, ప్రభూ, ఇతఃపూర్వం సనత్కుమారుడు అనే మహర్షి చెప్పిన విషయం ఒకటి గుర్తుకొస్తోంది. కశ్యప వంశీయుడు విభాండకుడు, ఆయన కుమారుడు ఋష్యశృంగుడు. ఈ కుమారుణ్ణి ఆశ్రమ పరిసరాలు దాటనివ్వకుండా పెంచి పెద్ద చేశాడు. వేద వేదాంగ విద్యలలో ఆరితేరేటట్లు చేశాడు. ఈ ఋష్యశృంగునికి చెట్టు, చేమ, పక్షి, జంతువు తప్ప మరేమీ తెలియదు. ప్రపంచంలో మానవులందరూ పురుషులనే ఆయన భావం, స్త్రీజాతి ఉన్నదని కూడా ఎరగడు. అటువంటి ఆయనను అంగరాజ్యానికి అనావృష్టి సంక్షోభం ఏర్పడ్డప్పుడు అక్కడకు తీసుకువెళ్లగానే అక్కడ విపరీతమైనటువంటి వర్షాలు పడి భూమి సస్యశ్యామలమైంది. ఆ ఋష్యశృంగుల వారిని కనుక ఇక్కడకు తీసుకువచ్చినట్లయితే మనం సాగించేటువంటి క్రతువు కూడా హాయిగా సాగుతుంది, నిర్విఘ్నంగా మన కోరిక నెరవేరుతుంది అనగానే దశరథుడు స్వయంగా అంగరాజ్యానికి వెళ్ళి రోమపాదు మహారాజు యొక్క అతిథి సత్కారాలన్నీ స్వీకరించి రాజమందిరంలో ఉచిత మర్యాదలన్నీ అందుకుని ఆ తరువై సనత్కుమార మహర్షి కథను విని తనతో పాటు ఆ ఋష్యశృంగుని శాంతను వెంటబెట్టుకుని అయోధ్యానగరానికి వచ్చాడు. పరమానందంతో శాంత ఋష్యశృంగులు అంతఃపురంలో హాయిగా సుఖభోగాలు అనుభవిస్తున్నారు. వారికి ఏ విధమైనటువంటి అవాంతరాలు కలగకుండా చూస్తున్నారు రాజపరివారం. వసంత ఋతువు ప్రవేశించింది. ఋష్యశృంగుల వారి ఆదేశానుసారం యజ్ఞశాలలో సర్వ సంభారాలు సన్నద్ధం చేశారు. ఆయనే బ్రహ్మపీఠాన్ని అధివసించారు. వశిష్ఠుల వారు అధ్వర్యులుగా ఉన్నారు. సుయజ్ఞ వామదేవ జాబాలి ప్రముఖులు ఋత్విజులుగా విఘ్న శాంతిక్రియలన్నీ సాగుతున్నాయి. అక్కడ తలలు పండిన స్థపతులు, శిల్పకళా కోవిదులు గురువుల ఆదేశానుసారం యజ్ఞశాల నిర్మించారు. యజ్ఞ దర్శనానికి వచ్చే పౌర జానపదులకు, ప్రత్యేక ఆహ్వానాల మీద వచ్చిన రాజపురుషులకు, రాజులకు, విద్వాంసులకు, కళాకారులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సంవత్సర కాలం సాగే ఆ మహాక్రతువులో ఎవరికీ ఏ క్లేశము కలగకుండా ధనధాన్యాలు, వస్త్రాలు సమృద్ధంగా ఉంచారు. అన్నదానం చేయడానికి ప్రత్యేకించి ఓరిమి కలవారిని అక్కడ నియోగించారు. ఎవరిని విసుక్కోకుండా చిరునవ్వుతో అన్నదానం సాగాలి అని ఆజ్ఞాపించారు. జనక మహారాజు, పుత్రసమేతంగా కేకయ దేశాధీశుడు, అశ్వపతి, అంగ విషయాధిపతి రోమపాదుడు, ఈ మిత్రదేశాల వారందరూ వారి బంధువులతో స్వయంగా విచ్చేశారు. అందరికీ సత్కారాలు సాగుతున్నాయి. గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత శిశిరాలు వెళ్లిపోయాయి. మళ్లీ వసంతం ప్రవేశించింది. యజ్ఞశాలలో వేదగానం నిర్విరామంగా సాగుతోంది. నిర్విరామంగా అన్నదానము సాగుతోంది. పాక కళా కోవిదులైన వారు ఏ అలసట లేకుండా పంచభక్ష్యాలు అందిస్తున్నారు. ఆకలి అనే మాట యజ్ఞశాల పరిసరాలలో వినపడకుండా సమారాధనలు సాగుతున్నాయి. హాయిగా వడ్డించండి, సుఖంగా తినండి, ఇదిగో వస్త్రాలు, ఇదిగో ధనరాశులు, మీకు రత్నకుండలాలు, ఇలా ఎక్కడ విన్నా దానము ధర్మము. అక్కడికి వచ్చిన వారందరూ చాలు బాబు చాలు, తృప్తిగా ఉంది అన్నమాటే తప్ప కావాలి అన్నవాడు లేడు. నానా ప్రాంతాల నుండి వచ్చిన విద్వాంసులు, మహర్షులు అపరాహ్న వేళ దర్శన సిద్ధాంతాలు సాగిస్తూ ఉండేవారు. అక్కడ సాక్షాత్తు సరస్వతీదేవి ప్రత్యక్షమైనట్లు అనిపించేది. ఆ యజ్ఞశాలలో వేద వేదాంగవేత్తల గోష్ఠులు, వేదమంత్రోచ్చారణ హాయిగా ముఖరితమవుతోంది. యజ్ఞం సాగుతోంది. అష్టకోణాలున్న యూపస్తంభాలను గంధ పుష్పాలతో అలంకరించారు. నూతన వస్త్రాలతో ఆచ్ఛాదించారు. వెండి రెక్కలున్న గరుత్మంతునిలా చితాగ్నికుండాన్ని తీర్చిదిద్దారు. దేవతాప్రీతి సాగుతోంది. 300 పశువులతో సవనాశ్వాన్ని వధించారు. సంవత్సరం పూర్తి కాగానే అధ్వర్యుడు వపాహోమం చేశాడు. వపాధూమాన్ని ఆఘ్రాణించిన అనంతరం 16 ఋత్విజులు ఆ సవన అశ్వ అంగాలను హోమం చేశారు. మొదటినాడు అగ్నిస్తోమం, రెండోనాడు జ్యోతిష్టోమం, మూడోనాడు అతిరాత్రమనబడే సర్వస్తోమ హోమాన్ని నడిపించారు. హోతకు తూర్పు దిక్కుని, అధ్వర్యునికి పశ్చిమ దిక్కుని, బ్రహ్మకు దక్షిణ దిక్కుని, ఉద్గాతకు ఉత్తర దిక్కును దక్షిణగా ధారపోశాడు దశరథుడు. అప్పుడు వారందరూ, మహారాజా, దేశరక్షణ అనేది మా విధి కాదు, మా పని కాదు, దీనిని మీరే స్వీకరించాలి అనడంతో దశరథుడు 1,00,000 బంగారు ముద్రికలు, 1,00,000 వెండి నాణ్యాలు వారికిచ్చి రాజ్యాన్ని మళ్లీ తాను స్వీకరించాడు. వచ్చిన వారందరికీ ఏమీ లోటు లేకుండా అన్ని విధములైన దానాలు సాగుతున్నాయి. అసంఖ్యాక జనం అన్నదానంతో పరితృప్తిని పొందుతోంది. సర్వదేవతలు తృప్తులయ్యారు. అప్పుడు అగ్నికుండం నుండి బలవీర్య సంపన్నుడు, సింహకేసర సదృశ జటామండితుడు, మహోన్నత గిరిశృంగ నిభుడు, సూర్యప్రభాభాసితుడు అయి కృష్ణాంబరంతో ఒక మహాపురుషుడు ఆవిర్భవించి జలద గంభీరధ్వానంతో, దశరథ, ఇదిగో ఆరోగ్యశ్రీ సమృద్ధమైన పాయస పాత్రను స్వీకరించి దీనిని భార్యలకు అందించు, దీనిని ఆరగించిన వారికి ఉత్తమ సంతానం కలుగుతుంది అని అదృశ్యమయ్యాడు. దశరథ మహారాజు బ్రహ్మానంద భరితుడై ఆ పాత్రను స్వీకరించాడు, అంతఃపురం చేరాడు. పాత్రలోని పాయసంలో సగం కౌసల్యకిచ్చాడు, మిగిలిన దానిలో సగం సుమిత్రకిచ్చి ఉన్నదానిని రెండు భాగాలు చేసి కైకకు సుమిత్రకు ఇచ్చాడు. ఇష్టి పూర్తి అయింది. సంవత్సరం నడిచి మళ్లీ వసంతం ప్రవేశించింది. అప్పటికి కౌసల్యాదేవి, సుమిత్ర, కైకేయి ముగ్గురు నలుగురు బిడ్డలను ప్రసవించారు. వారికి పెద్దవాడికి రాముడని, రెండవ వాడికి భరతుడని, మూడవ వానికి లక్ష్మణుడని, నాలుగవ వానికి శత్రుఘ్నుడని నామకరణాలు జరిపించారు కులగురువులు వశిష్ఠుల వారు. శ్రీ సముపేతమైన అయోధ్యా నగరంలో దశరథ నందనులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు బాల్యక్రీడలు ముగించారు. సర్వశస్త్ర అస్త్ర ధనుర్వేద విధులవుతున్నారు. ఆ రోజులలో యజ్ఞ విధ్వంసనానికి ఉపక్రమించే రాక్షసులను సంహరింపజేయడానికి విశ్వామిత్ర మహర్షి అయోధ్యా నగరానికి వచ్చాడు. రాజభవనం సమీపిస్తున్నాడు విశ్వామిత్రుడు అని వినగానే దశరథ మహారాజు మంత్రి పురోహిత సామంత దండనాథులతో గజగజలాడుతూ అర్ఘ్యపాద్యాలతో ద్వారం దగ్గరకు వెళ్ళి పాదాభివాదం చేసి ఆయనకు అర్ఘ్యపాద్యాలు అర్పించి లోపలకు తీసుకువచ్చి కుశల ప్రశ్నలను నడిపించాక దశరథుడు, మహర్షి, మీరు అడుగు పెట్టడంతో మా గృహం పావనమైంది, మా జన్మ ధన్యమైంది. ఏ పని మీద దయచేశారో ఆజ్ఞాపిస్తే అది నెరవేర్చడానికి అంజలిబద్ధుడనై ఉన్నా అని తల వంచుకుని చేతులు కట్టుకు నిలబడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఉత్తమ వంశంలో జన్మించిన మహాపురుషుడికి ఉండవలసిన వినయము, సౌశీల్యము, మూర్తీభవించిన నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆనందం కలుగుతోంది. వశిష్ఠుల వారి శిష్యులకు ఉండవలసిన ధర్మపరాయణత్వం నీలో మాకు గోచరిస్తోంది. ఇక మా రాకకు కారణం మహారాజా, పరమనిష్టతో నేను ఒక యజ్ఞం తలపెట్టాను. ఆ యజ్ఞాన్ని విఘ్నం చేయాలని మారీచ సుబాహులనే రాక్షసులు, మహాపరాక్రమవంతులు, కామరూపులు, ఈ యజ్ఞ విధ్వంసనంలో శిక్షణ పొందినవారు. యజ్ఞం ప్రారంభించగానే అనుచర సహితులై వచ్చి రక్తమాంసాలతో ఆ వేదికను ధ్వంసం చేస్తున్నారు. యజ్ఞ సమయంలో క్రోధం దరిచేరకూడదు కదా, అందుచేత నేను వారిని శపించలేకపోతున్నాను. వారి నుంచి రక్షణ జరగాలి అంటే నీ జ్యేష్ఠుడు రాముడు నాతో రావాలి. వయస్సులో చిన్నవాడైనా మీ రాముడు సత్యపరాక్రమ సంపన్నుడు, ఆ మారీచ సుబాహులను అవలీలగా నిగ్రహించగలడు. అందువల్ల ముల్లోకాలలో నీ రాముని యశశ్చంద్రికలు వ్యాపిస్తాయి. నీకేమైనా సందేహాలుంటే మీ కులగురువులు వశిష్ఠుల వారితో సంప్రదించు. యజ్ఞ ప్రారంభానికి ఇంకెంతో వ్యవధి లేదు, త్వరగా నీ నిర్ణయాన్ని నాకు చెప్పు అన్నాడు. ఆ మాటలు వింటూనే దశరథుడు నిశ్చేష్టుడయ్యాడు. కొంతసేపటికి తేరుకొని, బ్రహ్మర్షి, నిండా 16 ఏళ్ళు లేని పసివాడు నా రాముడు, వాడు రాక్షసులతో యుద్ధం చేయడమా? వాణ్ణి విడిచిపెట్టండి, నేనొస్తాను అక్షౌహిణీ సైన్యంతో, చతురంగ బలాలతో. శస్త్ర అస్త్ర ప్రయోగ నిపుణులైన యోధులందరూ నా సైన్యంలో ఉన్నారు, వారితో వచ్చి రాక్షసులందరినీ నేను సంహరిస్తాను. అంతేకాని పసివాడైన రాముణ్ణి పంపడానికి నా మనస్సు అంగీకరించడం లేదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు మీ యజ్ఞానికి విఘ్నం జరగకుండా నేను చూస్తాను. మాయాజాలంలో ఆరితేరిన రాక్షసుల మధ్యకు నా బిడ్డ రాముణ్ణి పంపి నేనిక్కడ జీవించలేను. కాదు, రాముడే రావాలని మీరు పట్టుబట్టినట్లయితే నేను కూడా చతురంగ బలాలతో వాని వెంట వస్తాను. జీవితకాలమంతా సంతానం లేక నానా క్లేశాలు పడి ఈ యాతనలు అనుభవించి వ్రతం సాగించి క్రతువు నిర్వర్తించి ఇప్పటికి కలిగిన ఈ బిడ్డలలో నాకు వీడంటేనే పరమ ప్రీతి. వీడు నా బహిప్రాణం. ఇంతకు ఆ మారీచ సుబాహులెవరు? వారి శక్తి సామర్థ్యాలేమిటి? అనగా, మహారాజా, బ్రహ్మ అనుగ్రహించిన వరాలతో ముల్లోకాలను తలకిందులు చేస్తున్న రావణుని పేరు విన్నావు కదా, వాడు పౌలస్త్యుడు, కుబేరుని సోదరు. ఆ రావణుని బంధువులు వీరు. వాని ఆజ్ఞానుసారం యజ్ఞ విధ్వంసనమే ప్రధాన కార్యక్రమంగా వీరు బ్రతుకు సాగిస్తున్నారు. వీరి తల్లి తాటక, అది సుందుని భార్య. విన్నాడు దశరథుడు కంపితగాత్రుడై, మహర్షి, దేవాసుర సంగ్రామాలలో కత్తిపట్టి నిలిచిన నేనే రావణుని ఎదుట నిలబడలేనే. ఇక నా బిడ్డ రాముడు అకృతాస్త్రుడు వాడు, ఆ మారీచ సుబాహుల ముందు నిలవగలడా? ఈ పసికందును ఆ రాక్షసులకు చేజేతులా బలి ఇవ్వలేను. చాలా సంతోషం మహారాజా, ఏం కోరినా ఇస్తానన్నావే. రఘువంశీయులు ఆడి తప్పుతారని వినలేదయ్యా ఎప్పుడు మేము. సరే, ఇదే నీ నిశ్చయమైనట్లయితే వచ్చిన దారిని నేను వెడుతున్నాను. నువ్వు నీ బిడ్డలు హాయిగా సుఖంగా భోగాలు అనుభవిస్తూ అంతఃపురంలో ఉండండి. ఆ సమయంలో విశ్వామిత్రుని కన్నులు తిలకించిన భూత పంచకం గదగదలాడుతోంది. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుని శక్తి ఎరిగిన వశిష్ఠుల వారు. మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టి ధర్మప్రభువుగా ఆడిన మాట తప్పనివాడువుగా కీర్తి పొందావే, అటువంటి నువ్వేనా ఈ మాట్లాడుతోంది? ఈ విశ్వామిత్రుడు ఎంతటివాడో నీకు తెలిసినట్లు లేదు. రూపుదాల్చిన ధర్మమూర్తి, నిర్వక్ర పరాక్రముడు, మహాతపశ్శాలి. దివ్యాస్త్రాలన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. జృంభకాద్యస్త్రాలన్నీ స్వాధీనం చేసుకున్నవాడు. సర్వ రాక్షస సంహార సమర్థుడు. అందుకని నిస్సంకోచంగా నీ రాముణ్ణి ఆయనతో పంపు. నీ రాముడికి సర్వ విధాలా అది శ్రేయోదాయకం అని బోధించగా ధైర్యం చిక్కబట్టుకుని దశరథుడు రామలక్ష్మణులిద్దరినీ సభాస్థలికి రప్పించాడు. వస్తూనే వారు తండ్రికి పాదాభివాదం చేశారు. ప్రక్కనున్న గురువులకు మహర్షికి నమస్కరించారు. లేవనెత్తి గాఢాలింగనం చేసుకుని దశరథుడు మూర్ధాఘ్రాణం చేసి, అయ్యా ఇదిగో నా బిడ్డలను మీ వెంట పంపుతున్నాను అన్నాడు. విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులు అనుసరిస్తున్నారు. సరయూ తీరం వెంట సాగుతున్న వారిని చూస్తే మూడు పడగల కోడెనాగు పరుగు పరుగున సాగుతున్నట్టుంది. ధనుష్పాణులు, ఖడ్గాలంకృత దేహులు, తేజస్సౌందర్య ధనులు ఆ రామలక్ష్మణులు వెనుక వస్తూ ఉంటే అశ్విని దేవతల ముందు సాగుతున్న ప్రజాపతిలా ఉన్నాడు విశ్వామిత్రుడు. అర్ధయోజన దూరం నడిచే వరకు వెనుదిరిగి చూడలేదు విశ్వామిత్రుడు. అక్కడ ఆగి తల త్రిప్పి వాత్సల్యపూరితమైన కంఠంతో, రామా, కాలాతిక్రమణం కాకుండా ఈ సరయూ నదీ జలాలలో ఆచమనం చేసి నిలబడు. నీకు బల అతిబల విద్యలు ఇస్తున్నాను. ఇవి జ్ఞానమాతృస్థానాలు. ఈ విద్యలు కలవారికి ఆకలి దప్పిక ఉండవు. ఎంత పని చేసినా శ్రమ ఉండదు. ఏ వ్యాధి సోకదు. నిద్రా జాగ్రత్త అవస్థలలో ఏ రాక్షస శక్తి మన మీదకి రాదు. ఈ విద్యతో నువ్వు సౌభాగ్య శ్రేయస్సులు పొందుతావు. నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి అనగానే రాముడు నదీ జలాలలో పాదప్రక్షాళనం చేసి ఆచమనం చేసి నిలబడ్డాడు. విశ్వామిత్రుడు విద్యలు అనుగ్రహించాడు. ఆ విద్యలను విశ్వామిత్రుని ఆజ్ఞానుసారం లక్ష్మణస్వామికి బోధించాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. ఆయన ఏవేవో కథలు చెబుతున్నాడు. రాజపుత్రులు అయోధ్యానగరంలోని అంతఃపురంలో హంసతూలికాతల్పాల మీద శయనించవలసిన కుర్రవాళ్లు గడ్డి పరకల మీద పడుక్కున్నారు ఆ రాత్రి మహర్షితో. తెలతెలవారుతోంది. మధుర గంభీర స్వరంతో,
కౌసల్యా సుప్రజారామా, పూర్వాసంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవవాదికం.
కౌసల్యానందవర్ధనుడైన రాముణ్ణి మేలుకొలిపాడు మహర్షి. అన్నదమ్ములు లేచారు. కాలకృత్యాలతో విధ్యుక్త కర్మలు కూడా పూర్తి చేశారు. నడక సాగుతోంది. సరయూ గంగా సంగమ ప్రాంతం చేరారు. అత్యంత మనోహరంగా కనిపించే ఆశ్రమాన్ని చూసి రాముడు, మహర్షి, ఈ ఆశ్రమం ఎవరిది? నాయనా, ఇది చాలా కాలం క్రితం విషయం. పరమశివుడు తపోదీక్షలో ఇక్కడ ఉండేవాడు. ఆయన మనస్సును చెలింపజేయడానికి మన్మధుడు ప్రయత్నించి శివక్రోధాగ్నికి భస్మమై ఇక్కడ పడ్డాడు. అది మొదలుగా వాడు అనంగుడయ్యాడు. ఇది అంగదేశమైంది. దీన్ని కామాశ్రమం అని పిలుస్తారు. ఆ కామాశ్రమ వాసులందరూ విశ్వామిత్రుని చూస్తూనే ఎదురు వచ్చారు. ఆయనతో పాటు రామలక్ష్మణులకు కూడా అతిథి పూజ జరిపారు. ఆ రాత్రి అక్కడ గడిపి తెల తెల వారుతుండగా ముందుకు సాగుతున్నారు. సాగుతుంటే మధ్యలో నీరు ఉబికి విరిగి పడుతున్న ధ్వని వినిపించి రాముడు, మహర్షి ఏమిటా వస్తున్న ధ్వని? నాయనా, బ్రహ్మ సృష్టించిన మానస సరోవరం ఎరుగుదు కదా, ఆ సరస్సు నుండి వెలువడేది సరయూ నది, అది ఇక్కడ గంగానదితో సంగమిస్తుంది. ఆ సంగమ సమరంభమే ఆ ధ్వని. అలా ఆయన కథ చెబుతున్నాడు. అడుగులు సాగుతున్నాయి. ఒక మహారణ్యం కనిపించింది. పట్టపగలే చిమ్మ చీకట్లు క్రమ్మినట్లుంది. సింహ వ్యాఘ్ర వరాహధ్వాన సంకులంగా ఉంది. చూడడానికి భయానకంగా ఉంది. మహర్షి, ఈ అరణ్యం ఏమిటి? దీని కథ ఏమిటి? దాశరథి, ఒకనాడు ఇది అత్యంత సుఖప్రదమైన మలద కరుష జనపదం. వృత్రాసుర సంహార పాప కాలుష్యాన్ని భరించిన ఈ జనపదాలను దేవేంద్రుడు సస్యశ్యామలం చేశాడు. కొద్ది కాలం క్రితం ఇక్కడకు తాటక అనే రాక్షసి చేరింది. అది యక్షిణి. దానికి 1000 ఏనుగుల బలం. నరమాంసం అంటే అది నాలిక కోసుకుంటుంది. ఆ ప్రీతితో ఈ జనపదం జనపదం అంతని అది ఆరగించి నిర్జనారణ్యం చేసింది. ఆ యక్షిణికి భయపడి ఇటు ఎవరూ కాలు పెట్టరు. ఇప్పుడు మనం దాన్ని సంహరించి ఈ అరణ్యాన్ని వాసయోగ్యం చేయాలి అనగా రాముడు, మహర్షి, యక్షులు అంతటి బలవంతులు అని ఎప్పుడూ మేము వినలేదే, దానికి ఇంత శక్తి ఎక్కడది? నాయన, సుకేతుడనే యక్షుడు సంతానార్థి అయి ప్రజాపతిని మెప్పించి తపస్సు చేసి ఈమెను వరంగా పొందాడు. ఆ వరప్రభావం వల్ల దీనికి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ జంబుడి కొడుకు సుందుడు, వాడు ఈ తాటకిని పెట్టి చేసుకున్నాడు. వీరి దాంపత్య ఫలంగా పుట్టినవాడే మారీచుడు. కాలక్రమాన ఆ సుందుడు కన్ను మూశాడు. ఒకనాడు ఈ యక్షిణి తాటకి అగస్త్య మహర్షిని ఆరగించడానికి వెళ్ళింది. ఆయన ఆగ్రహోదగ్రుడై ఓసి భయంకర రూపంతో పురుష మాంసమే తిని బ్రతుకుతోండు అని చెప్పించి వెళ్ళిపోయాడు. అది మొదలుగా ఇది అగస్త్యుల వారి ఆశ్రమ ప్రాంతాన్ని సర్వనాశనం చేస్తూ బ్రతుకుతోంది. దుష్ట పరాక్రమంతో బ్రతుకుతున్న ఈ తాటక స్త్రీ అని సంకోచించకుండా లోకరక్షణ ధర్మబుద్ధితో దీనిని సంహరించి అధర్మ నాశనార్థం చేసే ఏ పని అయినా ధర్మమేనయ్యా. ఇది రాజలోకం చెబుతున్న సనాతన ధర్మం. ఏమంటున్నాడు వాల్మీకి?
నృశంసం అనృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన.
అధర్మ మార్గాన సాగే విరోచనపుత్రి అయిన మంధరను పురుహూతుడు కడతీర్చిన కథ విన్నావు. అలానే విష్ణువు భృగుపత్నిని సంహరించిన విషయము తెలుసుకున్నావు. అధర్మంగా నడిచే దుష్టచారుణులను సంహరించే వేళ ధర్మ అధర్మ విచారణ అనవసరం. పైగా నీకు నా మాట వేదవాక్యం అనగా రాముడు చేతులు జోడించి, మహర్షి, మా పితృపాదులు మమ్ము మీ వెంట పంపుతూ మీరు ఏం చెబితే అది చెయ్యమన్నారు. పితృవాక్పాలన మా వ్రతం. మీ శాసనానుసారం విద్వాంసులైన విప్రుల సాధువులైన గోగుల సర్వ ప్రజల రక్షణ కోసం ఈ రాక్షసిని వధిస్తాను అంటూ ధనుష్టంకారం చేశాడు. అరణ్యమంతా ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వని తాటకి చెవినబడింది. అది ఉగ్రరూపిణి అయి శబ్దధ్వని వచ్చిన దిశగా వస్తోంది. రాముడు చూస్తూనే, లక్ష్మణ, దాన్ని చూస్తున్నావా? ఎంత వికారంగా మరెంత భయానకంగా ఉందో. ఇది కంటబడితే చాలు సామాన్య మానవుడు మరి కన్ను తెరవడం. అయినా ఆడదాన్ని చంపడానికి నా మనస్సు అంగీకరించడం లేదో. దీని ముక్కు చెవులో కోసి వదిలేస్తే ఏం అంటుండగానే అది రాముడి మీదకి వస్తుంది. విశ్వామిత్రుడు హుంకారంతో తాటకను నిలబెట్టాడు. రామలక్ష్మణులకు మంగళాశాసనం చేశాడు. తాటక తన ఇంద్రజాల విద్యతో పరిసరమంతని ధూళి ధూసరితం చేసింది. బండరాళ్ల వాన కురిపిస్తుంటే రాముడు శిలావర్షాన్ని నిరోధించాడు. అది తీవ్ర క్రోధంతో రెండు బాహువులు చాచి మీది మీదికి రాబోతుంటే రాముడు తన వాడి కత్తితో దాని రెండు చేతులు నరికి పారేశాడు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోశాడు. చేతులు తెగి ముక్కు చెవులు కోసుకుపోయినా అది క్రోధం విడిచిపెట్టకుండా రాళ్లవాన కురిపిస్తోంది. చూశాడు విశ్వామిత్రుడు. ఏమయ్యా రామభద్ర, ఏమిటి నీ సందేహం? ఈ దుష్టురాలను త్వరగా సంహరించు, సంధ్యా సమయం సమీపిస్తోంది, అప్పుడు దీని బలం మరీ పెరుగుతుంది, ఏమీ సంకోచించకు అనగానే రాముడు శబ్దవేధిని విడిచాడు. తాటక మాయాజాలాన్ని ఛేదించి ఒకే ఒక్క నిశిత శరంతో దాని గుండె చిన్నాభిన్నం చేశాడు. తాళవృక్షంలా అది నేల కూలింది. విశ్వామిత్రుడు రాముని దగ్గరగా తీసుకుని తల నిమిరి ఆ రాత్రికి అక్కడే విశ్రమింపజేశాడు. తెలతెలవారింది. తాటకా సంహారంతో సర్వ ప్రాణికోటికి సుఖశాంతులు ప్రసాదించిన రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రశంసించి, రామా, నిన్న నువ్వు చేసిన ప్రజా కళ్యాణ కార్యానికి నాకెంతో ఆనందం కలుగుతోంది. దానికి ప్రతిఫలంగా నా దగ్గరున్న అస్త్రాలన్నీ అనుగ్రహిస్తున్నాను. ఈ అస్త్రబలంతో నువ్వు త్రిలోకైక వీరుడివై వెలుగుతావు అని స్నాన పవిత్ర శుచీభూతగాత్రుడైన రామునికి దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్ర, ఇంద్రచక్ర, ఐశీక, బ్రహ్మాస్త్ర, ధర్మపాశ, కాలపాశ, వరుణపాశ ఆది అస్త్రాలని ఉపదేశించాడు. మంత్రరూపంలో మహర్షి అస్త్రప్రదానం చేయగానే అవన్నీ తమ తమ రూపాలతో సాక్షాత్కరించి, రామభద్ర, ఈ క్షణం నుండి మేము నీ కింకరులం అనగా రాముడు అన్నిటినీ చేతితో స్పృశించి మనస్సులో సమాహితం చేసుకున్నాడు. అనంతరం, మహర్షి, ఈ దివ్యాస్త్రాలను అనుగ్రహించిన మీరు ఉపసంహార క్రమం కూడా బోధించండి అనగా విశ్వామిత్రుడు ఉపసంహారాస్త్రాలు కూడా బోధించాడు. ప్రయాణం సాగుతోంది. మహర్షి, మనం తాటకావనాన్ని దాటినట్టున్నాం. ఇక్కడ ఏదో సుందర మృగ సందోహం, మనోహర శకుంత సంతానం, లతా తరుగణాలు గోచరిస్తున్నాయి. మీ యజ్ఞశాల ఎక్కడ? నాయనా, నువ్వు చూస్తున్న ఈ మనోజ్ఞవనంలోనే సిద్ధాశ్రమం ఉంది. ఇక్కడే మహావిష్ణువు చిరకాలం తపోదీక్షలో ఉన్నాడు. కశ్యప ప్రజాపతి అదితి సహితుడై ఇక్కడే సంతానార్థి అయి తపస్సు చేశాడు. బలి 100 అశ్వమేధాలు సాగించి ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. మహావిష్ణువు వామన రూపుడై అదితి కశ్యపులకు ఇక్కడే ప్రభవించాడు. దాతృత్వానికి పర్యాయపదంగా నిలిచిన బలిని 3 అడుగులు యాచించి వామనుడు త్రివిక్రమావతారం ఎత్తినది ఇక్కడే. ఇందరికి సిద్ధి కలిగించింది కనుకనే దీనిని సిద్ధాశ్రమం అని పిలుస్తారు. ఇక్కడే నేను లోక కళ్యాణ కాంక్షతో యజ్ఞం చేయడానికి తలబెడుతున్నాను అని ఆశ్రమంలో అడుగుపెట్టాడు. అక్కడున్న మహర్షులందరూ వీరికి స్వాగత సత్కారాలు జరిపారు. ముహూర్తకాలం విశ్రాంతి తీసుకుని రాముడు, మహర్షి, వీరు యజ్ఞదీక్ష వహించవచ్చు. దీనికి సిద్ధాశ్రమం అనే పేరును నిలబెట్టడానికే మనం ప్రయత్నిద్దాం అన్నాడు. విశ్వామిత్రుడు యజ్ఞదీక్షితుడయ్యాడు. మహర్షి, అసురుడు యజ్ఞ విధ్వంసనానికి ఎప్పుడు ఉపక్రమిస్తారు అనగా అక్కడి మునులు, దాశరథి, కౌశికులింక మౌనవ్రతంలో ఉంటారు. ఇది మొదలు, ఈ 6 అహోరాత్రాలు శవనకర్మ రక్షణ సాగుతూ ఉండాలి అన్నారు. క్రతువు సాగుతోంది. 5 పగళ్ళు 5 రాత్రులు గడిచాయి. నిద్రాహారాలు లేకుండా రామలక్ష్మణులు రక్షణ దీక్షలో ఉన్నారు. యజ్ఞవేదిక జాజ్వల్య దీప్తులతో వెలుగుతోంది. ఆజ్యధారలతో విశ్వామిత్రుడు అగ్నిహోత్రునికి తృప్తి కలిగిస్తున్నాడు. నిర్విరామంగా వేదఘోష సాగుతూనే ఉంది. అంతవరకు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో కారుమబ్బులు క్రమ్మై గర్జనలు ప్రారంభమయ్యాయి. మారీచి సుబాహులు అనుచరవర్గంతో గగనవీధిని చేరి రక్తమాంసవర్షం కురిపించడానికి సన్నద్ధులవుతున్నారు. మేఘ గర్జాధ్వానం వింటూనే రాముడు, లక్ష్మణ, అరుగో చూస్తున్నావా అసురులు అంటూనే ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. అది సుబాహుని గుండె చీల్చి నేల కూల్చింది. ఉత్తర క్షణంలో వాయవ్యాస్త్రాన్ని సంధించాడు. అది అసురసేనను విగతజీవులను చేసింది. అప్పుడు రాముడు, తమ్ముడు, ఇక మారీచుడు మిగిలి ఉన్నాడు, వాడికి నా అస్త్రబలాన్ని చూపించాలి అంటూ రాముడు విడిచిన శాతశరంతో మారీచుడు సిద్ధాశ్రమానికి శాతయోజన దూరంలో ఉన్న సముద్రపు ఒడ్డున పడ్డాడు. విశ్వామిత్రుల వారి క్రతువు నిర్విఘ్నంగా సాగింది. అక్కడి నుంచి బయలుదేరి మిథిలా నగరానికి అభిముఖంగా వెడుతున్నారు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో.